ಶ್ರೀಮದ್ವಾಗ್ಭವಕೂಟ ಬೀಜನಿಲಯಾಂ ಐಂಕಾರಮೂಲಾತ್ಮಿಕಾಂ ಸೌಹಕಾರಾಮಲಮಧ್ಯಕೂಟಲಸಿತಾಂ ಹ್ರೀಂಕಾರವಾಚ್ಯಾಂ ಪರಾಂ ಸೇವೇಹಂ ಲಲಿತಾಂ ವಿಭೂತಿಕಲಿತಾಂ ಕ್ಲೀಂ ಕೀಲಕಂ ಮಾತರಂ ಶ್ರೀಮತ್ಪರ್ವತರಾಟ್ಸುತಾ ಪ್ರಿಯಸುತಂ ಸೇವೇ ಜಗದ್ಯಾಪಿನಂ ಆರ್ತತ್ರಾಣಪರಾಯಣಂ ಶುಭಕರಂ ಸ್ವಾನಂದಸಂಧಾಯಕಂ ವಿಘ್ನಘ್ನಂ ಸ್ವವಶೀಕೃತೇಂದ್ರಿಯಚಯಂ ವಿದ್ಯಾವಚೋದಾಯಕಂ ಗಂ 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 ಗಣನಾಯಕಂ ಗಜಮುಖಂ ಸಿದ್ಧಿಪ್ರದಂ ಬುದ್ಧಿದಂ ಶ್ರೀಮಾತೃಗುರುಭ್ಯಾಂ ಸಭಾಯೈ ಚ ನಮಃ. ಏಯೇ ಲಕ್ಷಣಾಲು ಜೀವುಲಲೋ ಉಂಡಂ ವಲ್ಲ ಕಲಿಪುರುಷುಡು ತನ್ನ ಪ್ರಭಾವಾನ್ನಿ ಚೂಪಿಸ್ತೂ ಉಂಟಾಡೋ ಮೊನ್ನ ಮನಂ ಮುಚ್ಚಟಿಂಚುಕುಂಟೂ ಉನ್ನಾಂ. ಈ ಕಲಿಪುರುಷುಡು 1995 ನುಂಚಿ ತನ್ನ ವಿಜೃಂಭಣನ ಎಕ್ಕುವ ಚೇಸಾಟ. ಇತಡು ಪ್ರಸ್ತುತಂ ಏ ಏ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಚೇಸ್ತುನ್ನಾಡೋ ಎವರೆವರಿಲೋ ಉಂಟುನ್ನಾಡೋ ತಪ್ಪನಿಸರಿಗಾ ಮನಂ ತಿಳಿಸುಕೊನಿ ತೀರಾಲಿ. ಅದೇಮಿಟಿ ಅಂಟೇ, ಗಂಗಾನದಿ ತೀರಂಲೋ ನೃಸಿಂಹ ಕ್ಷೇತ್ರಮು ಅನ್ನೋ ಒಕ ಕ್ಷೇತ್ರ ಉನ್ನದಿ. ಒಕಪ್ಪುಡು ಪ್ರಹ್ಲಾದುಣ್ಣಿ ಶ್ರೀ ನೃಸಿಂಹಸ್ವಾಮಿ ಉದ್ಧರಿಸಿ ಹಿರಣ್ಯಕಶಿಪುಣ್ಣಿ ಚಂಪಿ ಅಕ್ಕಡಿತೋ ತನ್ನ ಕೋಪಂ ಚಲ್ಲಾರಲೇದಟ. ವಿಪರೀತಮೈನ ಆಗ್ರಹಂ ಅಂತಕಂತಕಿ ಆಯನಕಿ ಪೆರಿಗಿಪೋತೂ ಉನ್ನದಟ. ಈ ಪೆರುಗುತ್ತ ಆಗ್ರಹಂತೋ ಆಯನ ಚತುರ್ದಶ ಭುವನಾಲ್ಲೋನೂ ತಿರುಗುತ್ತೂ ಚಿವರಕು ಗಂಗಾನದಿ ಪ್ರಾಂತಂಲೋ ಗಂಗಾನದಿ ಗಂಗೋತ್ರಿ ಅನೇ ಸ್ಥಾನಂ ನುಂಚಿ ಆವಿರ್ಭವಿಸಿ ವಾರಣಾಸಿಕೇಸಿ ವಸ್ತೂ ಉನ್ನದಿ. ಆ ರೆಂಡಿಂಟಿಗೆ ನಡುವ ಪ್ರದೇಶಂಲೋಕಿ ವಚ್ಚಾಟ. ಅಕ್ಕಡ 14 ಕೋಟ್ಲ ಮಂದಿ ರಾಕ್ಷಸುಲು ಕರ್ಣಿಕಾರುಡು ಅನೇ ಒಕ ದೈತ್ಯವೀರುಡು ತಮಕು ರಾಜುಗಾ ಪ್ರಜಾಹಿಂಸ ಚೇಸ್ತೂ ಬಿಡ್ತಾರೆ. ವಾಳ ಪನೇಮಿ ಲೇದು, ಎವಡೈನಾ ಮುಕ್ಕು ಮುಸುಕೊಂಡು ತಪಸ್ಸು ಚೇಸಾಡೋ ವಾಡಿನಿ ಪಟ್ಟುಕೊಂಡು ಏಡ್ಚಡಂ, ತಪಸ್ಸು ಚೇಯಡಾನಿಕಿ ಅತಗಾಡು ಉಪಯೋಗಿಸೇ ಸಾಧನಾಲು ದಂಡಂ ವೆರಗ್ಗೊಟ್ಟಡಂ, ಕಮಂಡಲಂ ಪಗಲಗೊಟ್ಟಡಂ, ಕೃಷ್ಣಾಜನಂ ಆ ಜಿಂಕ ಚರ್ಮಾನ್ನಿ ಧ್ವಂಸಂ ಚೇಯಡಂ, ತರುವಾತ ಇಂಕಾ ಚೆಪ್ಪಿನ ಮಾಟ ಎವರೈನಾ ವಿನಕಪೋತೇ ಅಟುವಂಟಿ ವಾಳನ್ನು ರೋಟ್ಲೋ ವೇಸುಕೊನಿ ಒಡಿಯಾಲು ನವಿಲಿನಟ್ಲುಗಾ ಕರಕರ ನವಿಲೇಯಡಂ, ಇಲಾಂಟಿ ಪನುಲು ಚೇಸಿ ಹಿಂಸಿಸ್ತುನ್ನಾರು ಈ 14 ಕೋಟ್ಲ ಮಂದಿ ರಾಕ್ಷಸುಲು ಕೂಡಾ ಕರ್ಣಿಕಾರುಡು ನೇತೃತ್ವಂಲೋ. ಆ ಭಯಂಕರ ಪರಿಸ್ಥಿತಿನ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ವಾರು ಚೂಸಾರು. ಒಕ್ಕಸಾರಿ ಪೆದ್ದ ಸಿಂಹನಾದಂ ಚೇಸಾರು ಸ್ವಾಮಿವಾರು. ಸಮಸ್ತ ಗುಹಲ ಆ ನಾದಂತೋ ನಿಂಡಿಪೋಯಾಯಟ. ಭಯಂಕರ ಸಿಂಹನಾದಂತೋ ವೆಳ್ಳಿ ಆ ರಾಕ್ಷಸುಡಿತೋ ಯುದ್ಧಂ ಚೇಸಾಟ. ಆಯನಕಿ ವೇರೇ ಆಯುಧಾಲು ಅಕ್ಕರ್ಲೇದು ನರಸಿಂಹಸ್ವಾಮಿ ವಾರಿಕಿ. ಚೇತಿ ಗೋಳ್ಳು ತೀಕ್ಷ್ಣಂಗಾ ಶಿವುಡಿ ತ್ರಿಶೂಲಂಲಾ ಉನ್ನಟುವಂತಿ ಕೋರಲು ವೀಟಿತೋಟಿ ವೆಳ್ಳಿ ಆ ರಾಕ್ಷಸುಲ್ನಿ ನಮಿಲಿ ಚೀಲ್ಚಿ ಆ ರಕ್ತಂ ಮುಖಮಂತಾ ಪೂಸುಕುನ್ನಟ್ಟ. ಪೆದ್ದ ಜೂಲು ಉಂಟುಂದಿ ಸಿಂಹಾನಿಕಿ. ಅಲಾಗೇ ಸ್ವಾಮಿವಾರು ಕೂಡಾ ನರಸಿಂಹಸ್ವಾಮಿವಾರು ಗನುಕ ಆಯನ ಜೂಲು ಚಾಲಾ ಪೊಡವುಗಾ ಉನ್ನದಟ. ದಾನಿಕಿ ರಕ್ತಂ ಅಂಟುಕೊನಿ ಎರ್ರಬಡಿಂದಟ. ఆ రాక్షసులందరినీ చంపిన తరువాత అక్కడ నుంచి స్వామివారు నృసింహ క్షేత్రం అనే పేరుతో అక్కడ వెలిసేట విగ్రహంగా మారేట. అలా మరణం చెందినటువంటి ఆ రాక్షసులు 1995 నుంచి ఈ భూలోకంలో ప్రవేశించారు. వారి ఆత్మలన్నీ భవిష్యత్ పురాణంలో 2వ ఖండం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. వచ్చి ఏం చేశారు వాళ్ళు, అచ్చం పూర్వంలాగా రాక్షసుల్లా లేరు వాళ్ళు. ఆనాడు మహారాక్షసులంతా ఎలా ఉన్నారు, పెద్ద పెద్ద మిడిగుడ్లు, బోడితలలు, 4-5 తాడి చెట్ల ప్రమాణం పొడవు, చేతిలో సోలాలు, వీటితో ఉండేవారు. ఇప్పుడు ఆ రాక్షస రూపాన్ని విడిచిపెట్టి ఇలాంటి మానుష రూపాన్ని ధరించారట, మనుష్యుల రూపాలు ధరించారట. వీళ్ళు ధరించి స్వామివారు నృసింహస్వామివారు మనల్ని చంపారు అన్యాయంగా అన్నాడు, కాబట్టి భూలోకంలో ప్రజలలో ప్రజారూపంతో కలిసిపోయి వీళ్లకు పాలకులమై వీళ్ళని పీడించాలి అనుకున్నారట. అనుకుని ఇక్కడ సమస్త ఒక భారతదేశమనే కాదు, భూమండలంలో ఉండే అన్ని ఖండాలలోకి వీళ్ళు ప్రవేశించారు. ప్రవేశించి ఒక్కొక్కడు కొంతమంది నాయకుల శరీరాలను ఆవహించారు. అందుచేత మొత్తం ప్రజానాయకులలో ఎక్కువ మందిలో ఈ ఆసురావంశం ప్రవేశించింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేస్తుందో చూడండి భవిష్యత్ పురాణం. నాయక రూపముల్ నిరత నామములం ధరిగిల్చి వారినాప్యాయ సమాదరంబుల సమల్చిత రూపముతోడ చేరి భద్రాయుతమూర్తి తత్వము యదోచిత రీతిని వీడినారు. ఈ నాయక రూపాలలో ఉన్నటువంటి వాళ్ళని ఆవహించి ప్రజలకు మేలు చేస్తున్నట్లుగా నటిస్తూ ప్రజానాశనకరమైనటువంటి కార్యక్రమాలు, అంతేకాకుండా తద్వారా కలియుగ ప్రథమ పాదంలో ఉండేటటువంటి ధర్మనాశనానికి కారకులై శీఘ్రకాలంలో ఇలా ఉండేటటువంటి ఈ భౌతికమైన భూస్వరూపాన్ని మార్చివేస్తారట వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అన్ని ప్రజాక్షేమంకరమైనటువంటి మాటలే చెబుతారు. ఓహో ఇందులో ఏదో మేలుంది అనుకుంటాం. తద్వారా దేవాలయ ధ్వంస కార్య, దేవాలయాలు ధ్వంసం అయిపోతాయి వీళ్ళ వల్ల. స్వయంగా ప్రజానాయకులు ప్రతి దైవ కార్యక్రమాల్లోనూ వేళ్లు కల్పించుకుంటారు, పరమతాలకు ప్రోత్సాహం ఇస్తారు, సీయమైన ఆర్ష ధర్మాన్ని నాశనం చేస్తారు. ఇందులో ఉండేటటువంటి ధర్మాలన్నిటికీ వ్యతిరేకమైనటువంటి పలుకులు పలుకుతారు. జీవధారగా ప్రవహించేటటువంటి నదుల నీటికి కూడా వీళ్ళు కల్మషత్వాన్ని కలిగిస్తారు. ప్రతి వారికి అవసరమైనటువంటి భోజనాది విషయాలు సక్రమంగా అందకుండా చేస్తారు. ఇది 95 నుంచి ఆరంభమవుతోందట. ఈ 97వ సంవత్సరానికి వచ్చేసరికి ఈ రాక్షస లక్షణాలు కలిగినటువంటి ప్రజానాయకులు మన నెత్తి మీద ఎక్కి తొక్కుతూ ఉంటే వీళ్ళ ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే ఏకధారగా 4 నెలల పాటు వర్షాలు కురుస్తాయట. ఈ భయంకరమైన వర్షాలతో భూమండలం అతలాకుతలం అయిపోతుంది. తరువాత విపరీతమైన చలిగాలులు వేస్తాయి. ఉత్తర దిక్కు నుంచి మంచు ప్రవహిస్తుంది, మంచే వర్షంగా కురుస్తుంది. అనంతరం కఠోరమైనటువంటి ఎండలు కాస్తాయి 2 నెలల పాటు. ఈ ఎండలకు రాళ్ళు కూడా పగిలిపోతాయేమో అనిపిస్తుంది. షష్ఠి పూర్తి దాటినటువంటి వాళ్లలో ఎక్కువ మంది ఈ వేసవికాలం యొక్క ప్రభావం నుంచి బయట పడనే లేరట. అసలు అంత ఘోరమైనటువంటి కల్లోలం జరుగుతుందట. ఎవడు ధర్మాన్ని ఆశ్రయించుకుంటాడో అటువంటి వాడికి విలువ ఉండదట. దంభం, కపట వేషాలు, మోసాలు, ఎవడికి వాడు తనను తాను ఆత్మావై మహాభక్త ఇది మన్యే తనను తాను మహాభక్తుడు అనుకుంటాటండి. నిజానికి వీడిలో భక్తులకు ఏ లక్షణాలు ఉండాలో ఆ పురాణాల్లో చెప్పిన లక్షణాలు ఉండవు. కానీ ప్రతివాడు తాను భక్తుడు అనుకుంటాడు, తాను ఒక గొప్ప నామ సంకీర్తనం చేస్తున్న వాడిని మోసగించుకుంటాడు తనను తాను. ఎందుకంటే అసలు నిజమైనటువంటి యోగిక లక్షణం, యోగ లక్షణం ఏమిటో తెలియదు, నిజమైన భక్తుల లక్షణాలు ఏమిటో తెలియవు, నిజమైన దాత ఉండవలసినటువంటి లక్షణాలు తెలియవు. ఎవడికి వాడి నేను దాతను, నేనేదో గొప్ప దానం చేసేసాను అనుకుంటాడు. ప్రచారానికి ఎక్కువ విలువనిస్తాడు ఈ కాలంలో. అంచేత రూపాయి ఇచ్చి ఆ రూపాయికి 100 పర్యాయాలు ప్రకటనలు ఇస్తాడు. ఫలానా వాడు రూపాయి ఇచ్చాడు, ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి మనవడు రూపాయి ఇచ్చాడు, చదవకపోతే వాడికి మర్నాడు రూపాయి రాదు అక్కడికి. ఇలా దంభమైనటువంటి ప్రచారానికి విలువనిస్తుంది ఈ సంవత్సర కాలము కూడా. ఈ సంవత్సర కాలంలో దైవ భేద దృష్టి పెరుగుతుందటండి. ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతున్నారు వేదవ్యాసులు వారు, జరుగుతోంది కూడా. ఎవడికి వాడు వాడి ఇల్లు ఇంటి దగ్గర ఒక దేవాలయం కట్టేసుకోవడం మొదలు పెడతాట. ఆ పక్క దేవాలయంలోకి వెళ్ళకూడదు, అది మంది కాదు, ఈ వీధిలో కట్టుకున్న ఆలయం మంది అంటాట. అంతెందుకు, ఈ రెండేళ్లకి కలిపి ఒక ఆలయం అంటాట. సరిగ్గా మంచి విశాలమైన మార్గంలో అడ్డంగా ఒక బొమ్మ పెడతాట 2 రోజుల పాటు. 3వ రోజు ఈ బొమ్మకి గుడి కట్టేద్దాం అంటాట. అక్కడ నుంచి దానికి తాను ఒక కమిటీ వేస్తాట, దానికి ఒక అధ్యక్షుడు ఒక సెక్రటరీ ఇలా ఏర్పాటు చేసుకుంటారట. దాని మీద వచ్చిన ఆదాయంతో తనకు తాను ఒక పెద్ద పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాట. ఇలాగా పేట పేటకు నొక్క దేవాలయము, పూట పూటకు నొక్క క్రొత్త దైవతము వెలయు, మాటి మాటికి నొక కొత్త మంత్రముండు. మాటి మాటికి కొత్త మంత్రాలు, ఇంత పూర్వం వేదములు పురాణములు చెప్పిన మంత్రాలు విడిచిపెట్టి కొత్త మంత్రాలు ఉపదేశం చేసేవాళ్ళు బయలుదేరతారు. పేట పేటకి ఒక దేవాలయం వెలుస్తుంది, పూట పూటకి ఒక కొత్త మార్గం, పాత మార్గం విడిచిపెట్టేద్దాం, మనది కొత్త సంప్రదాయం అంటాట. ఎప్పటికప్పుడు నూతన సంప్రదాయాలకేసి మానవులు వెడతారు. అసలైనటువంటి పురాతన ధర్మాలు చెదలు పట్టిపోతాయి. ఇలా పోతున్నప్పుడు ఎక్కడో గ్రామమునకు పట్టు మరి 10 మంది మాత్రం మిగులుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పురాతనమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టరట. వీళ్ళు ప్రాచీనమైనటువంటి ధర్మాన్ని, తర్వాత అందులో ఉండేటటువంటి మంత్రాలను అనుష్ఠానం చేస్తారు. జగద్గురువులు అని పిలువబడేటటువంటి ఉత్తములైనటువంటి గురువుల అనుగ్రహంతో నిజమైన మంత్ర అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్లను ప్రజలు పెద్దగా పట్టించుకోరట, వాడు పిచ్చివాడు, వాడేదో మాట్లాడుతున్నాడు అంటారు. తమను ఎవడైతే 4 మాటలు పొగుడుతారో అటువంటి వాడే గొప్పవాడు, మహానుభావుడు అని సత్కారం చేస్తారు. దీని ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే, ప్రజలను పరిపాలించేటటువంటి ప్రభుత్వంలో చీటికి వాటికి తగాదాలు బయలుదేరి వారిలో వారు కొట్టుకుని అస్థిరత్వాన్ని తెచ్చుకుంటారు. అంతేకాదు, అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి, భూకంపాలు లేస్తాయి, తద్వారా విపరీతమైనటువంటి వరదలు వస్తాయి, రోగాలు ప్రబలుతాయి, కొత్తగా పేర్లు కూడా తెలియనటువంటి రోగాలు ప్రబలుతాయి. ఈ రోగాలకు మందు ఒకడు కొత్తగా కనిపెట్టేలోపు మరొక రోగం వస్తూ ఉంటుంది. అహో మూలోచ్ఛేద, ఆ విధంగా మనిషి మనిషి నాశనమైపోతాడు తప్ప రోగానికి మాత్రం మందు ఉండదు. నీరస ప్రాణులైపోతారంతా, సరైన ఆరోగ్యం ఉండదు, తినలేడు, తింటే అరగదు, కొత్త రకాలైనటువంటి ఎరువులు మొదలైనవి ప్రబలిపోతాయి. ఈ ప్రబలిన కారణం చేత రోజు ఒక్కసారి దాటి మానవుడు మల విసర్జనకు వెడితే అటువంటి వాడు అనారోగ్యంతో ఉన్నవాడు అన్నారు. అటువంటిది ఈ 97వ సంవత్సరంలో ప్రతి మనిషి 3 పర్యాయములు మల విసర్జనకు వెళ్ళవలసినటువంటి అగత్యం ఏర్పడుతుందట. ఇంకా కొంతమంది చీటికి వాటికి కాఫీ తాగినా, మంచినీళ్లు తాగినా, ఏం తిన్నా పెడతారట. వీళ్ళందరూ కూడా కలిపురుషుడి యొక్క ప్రభావానికి లోనైపోతున్నట్టు లెక్క. ఇలాంటి ప్రభావానికి లోనైపోతున్నప్పుడు కిం కర్తవ్యం అన్నారు ఋషులు. అయ్యా మీరు బానే ఉందండి, ఈ కలిపురుషుడి యొక్క ప్రభావానికి లోనై అనారోగ్యం పాలైపోతూ ఉంటారు ప్రజలని చెబుతున్నారు కదా మహర్షి సూత మహర్షి. అటువంటప్పుడు వీళ్లకు ఏదైనా నివారణ ఉన్నదా అని అంటే దానికి ఒక్క విషయాన్ని చెప్పాడండి. ఈ కలియుగంలో ఎక్కువ మందితో సంపర్కం పెట్టుకోకూడదండి. సామూహికంగా 10 మంది కలిస్తే ఏమవుతుందంటే వాళ్లలో వాళ్ళకి సిగపట్ల గోత్రాలు అని మొదలవుతాయి. నేను చెప్పిందే నువ్వు వినాలి, నువ్వు చెప్పిందే నేను వినాలి అనే తగాదా మొదలవుతుందట. అందుకని ఏ నలుగురు కలిసినా ఈ నలుగురిలో పైకి ఐకమత్యమే తప్ప ఏ ఒక్కడు హృదయం మీద చెయ్యి వేసుకుంటే నిజమైన ఐకమత్యం ఉండదు 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 అన్నాడే. పక్కవాడు తననేదో తక్కువ చూస్తున్నాడనే భావన ప్రతి వానిలోనూ బయలుదేరుతూ ఉంటుందట. ఈ కారణం చేత కలియుగములో దైవ కార్యక్రమాలకు ఒక 4 మనుషులు కలిసి ఎక్కువ కాలం జీవించద్దు పో అన్నాడు. ముందుగా మనం చేయవలసింది ఏమిటి అంటే ఉద్ధరేదాత్మనాత్మానం, ఇది భగవద్గీతలో కూడా ఉన్నది, ఇదే భవిష్యత్ పురాణం కూడా చెప్పాడు. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, తర్వాత పక్కవాడిని ఉద్ధరిద్దువు గాని. 10 మందిని ఏదో బాగు చేద్దామని చెబితే ఈ 10 మంది కలిసి నీకు పంగనామం పెడతారట కలికాలంలో. కాబట్టి కలియుగంలో ముందు తనను తాను ఉద్ధరించుకోవాలి, ఎక్కువ సంపర్కం పెట్టుకోవద్దు. అలాగని అసలు కలవద్దని అన్నల్లా, వీడు 4 కలవాలి, సత్సంగాది కార్యక్రమాలు చెయ్యాలి, చక్కగా 10 మంది కలిసి కాసేపు మాట్లాడుకోవాలి. అధిక ప్రసంగం చెయ్యకూడదు. వైయక్తిక విషయాలను ఇటువంటి విషయాల్లో ముచ్చటించుకోకూడదు. 4 చేరితేట కలియుగంలో ఏం చెప్పారు అంటే వీళ్ళు 4 తమ వ్యక్తిగత విషయాలు ముచ్చటించుకుంటారట. నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావా, లేకపోతే నీకు ఇంకేం జరిగింది, నువ్వు ఇల్లు కొన్నావా, బట్ట కట్టావా, ఇంకోటి చేసావా, మెళ్ళో కొత్త నగ మెరిసిపోతుంది, ఎక్కడ కొన్నావు, ఇలా కబుర్లు మొదలవుతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి కబుర్లు, తన వ్యక్తిగత విషయాలను ముచ్చటించుకోవడం అనేది ఏ ఇద్దరు కలిసినా చెయ్యకూడదు. తర్వాత ఏం చేయాలి, నేను చెప్పేది ఎవరికి అంటే ఈ కలిపురుషుడి యొక్క ప్రభావం సోకకుండా అందులోంచి బయటపడాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే సలహా. మాకు కలిపురుషుడు డియర్ ఫ్రెండ్ అండి, అటువంటి వాడి నుంచి మేము బయటికి రాము అనుకున్న వాళ్ళు ఇవి పాటించవలసిన అవసరం లేదు. ఇక 2వది ఏం చెప్పారు అంటే వేదవ్యాస మహర్షుల వారు 9వ శ్లోకంలో ఏ ఇద్దరైనా ఎప్పుడైనా కలిసి 1 గంట మాట్లాడుకుంటే అటువంటి వారు వ్యక్తిగత విషయాలు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుకున్నప్పుడు ఆ దోష పరిహారార్థమై సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అనేటటువంటి శ్లోకం ఒకటి ఉన్నది లలితా సహస్రనామంలో. ఈ శ్లోకాన్ని 3 సార్లు ఇద్దరూ కలిసి జాయింట్ గా జపించి తర్వాత స్వస్తి తీసుకోమన్నారు. ఏమిటా శ్లోకం? సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి. సంపర్కం వల్ల రకరకాల రోగాలు వస్తాయటండి మనకి. ఇద్దరం కలిస్తే రోగాలు పడతాయట. ఏం రోగాలు? మానసిక రోగాలు. అటువంటి రోగాలను నివారించే తల్లి గనక సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అనే శ్లోకాన్ని పఠించి వెళ్ళిపోతే ఈ ఇద్దరూ కలుసుకుని లేనిపోని కబుర్లు చెప్పుకున్నటువంటి దోషము పరిహారం అవుతుందట. ఇక తరువాత 3వది చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని చెప్పాడు. అదేమిటి అంటే ఎవరైనా ఏ కారణం చేతనైనా కాసేపు 1 గంట కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారు, 1 గంట ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని విన్నారు. ఈ వినేటప్పుడు మనకు లోపల రకరకాలైన సందేహాలు లేదా ఆ చెప్పేటటువంటి వాడి మీద లేనిపోలేనటువంటి ద్వేషము అభిమానము ఇవన్నీ పెరుగుతాయి. ఈ పెరిగినటువంటివన్నీ కూడా మానవుణ్ణి 2 రకాల త్రోవలు పట్టిస్తాయి. ఇతరుల మీద వాత్సల్య భావం గనక కలిగితే ఇటువంటి వాడిని పునర్జన్మ కలగడానికి కారణమై ఆ వచ్చేటటువంటి జన్మల్లో సాత్వికుడైన వ్యక్తిగా పుడతాడు. ఇతరుల మీద ప్రేమ ఉండడం అవసరమే, ఇది సాత్విక జన్మకి కారణమవుతుంది. ద్వేషం గాని కలిగితేనో ఇటువంటి వాడిని 100 జన్మలు నరకలోకపాలు చేసి అతిభయంకరమైనటువంటి జీవజాతిగా మానవుడు తిరిగి పుడతాడు. కాబట్టి 2 కూడా బంధాలేట, పునర్జన్మ కారణమేట. కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు ముమ్మారు రామనామస్మరణం చేసి లేచి వెళ్ళిపోవాలట. ఏ సత్సంగానికి వెళ్ళినా ఉత్తమ కార్యక్రమాలకైనా వెళ్ళేటప్పుడు ముమ్మారు రామ 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 అనుకుంటూ వెళ్ళిపోవాలట. అలా వెళ్ళిపోతే కూడా ఈ దోషం తొలగుతుంది. ఇక 4వది,
ఈ వచ్చేటటువంటి కడగంట్లు ఉన్నాయని చెప్పుకున్నాక రకరకాల ఈతి బాధలు వస్తూ ఉంటాయని భూమండలానికి. ఆ ఈతి బాధలు తొలగడం కోసం మానవులు శాంతి కాముకులై శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని పఠనం చెయ్యాలి. ఈ కలికాలంలో క్షామ బాధ నివారణామయమును, క్షామమును తొలగించడానికి, ఆమయము అంటే రోగం, రోగం తొలగడానికి శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని తాత్విక దృష్టితో చదవాలి. అంటే అందులో ఉండేటటువంటి పరమాత్మ యొక్క అభేద దృష్టితో చదవాలి. అంతేకాని ఇది నేను వైష్ణవుణ్ణి గనక విష్ణుమూర్తి కథ కాబట్టే చదువుతా, లేక నేను శైవుణ్ణి గనక భాగవతం చదవను, లేక నేను ఇంకో ఉపాసకుణ్ణి అనే భేదభావనని విడిచిపెట్టి ఇందులో చెప్పబడినటువంటి పరబ్రహ్మ యొక్క అసలు తత్వం ఏమిటి అనే వివేచనా దృష్టితో చదవాలి. ఒక్కసారి అలాంటి తాత్విక దృష్టితో ఈ శ్రీమద్ భాగవతాన్ని కనుక విన్నట్టయితే అటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత అనారోగ్యంతో ఉన్నా సరే, వాణ్ణి కలి పురుషుడు పట్టుకోడు, వాణ్ణి ఆవహించడటండి. ఇక తరువాత ఈ నోటితోటి మనం తెలుసో తెలియకో అనేక మందిని పొగడుతూ ఉంటాం. మరి మానవ జన్మత్యంగా వాడు నిజానికి అంత పూర్వం జీవితాంతం భయంకరమైన తప్పుడు పనులు చేసి గడిపాడు. ఇవాళ హఠాత్తుగా చాలా గొప్ప దైవభక్తుడు అంటున్నాడు. అటువంటి వాడిని ఇవాళ మనం నోటితోటి ప్రశంసించవలసి వచ్చింది. అతడు నిజమైన భక్తుడైతే ప్రశంసిస్తే తప్పులేదు, కానీ అతడు భక్తుడు కాడు. రుద్రాక్ష పిల్లి అంటారు అటువంటి వాళ్ళని. ఇలాంటి రుద్రాక్ష పిల్లిగా ఉన్నాడు. రుద్రాక్ష పిల్లి అంటే ఏమిటో తెలుసుకోవాలి. దానికి ఉదాహరణ కథ ఇచ్చారు వేదవ్యాసుల వారు. ఒక పిల్లి కాశీయాత్ర చేస్తాను అని బయలుదేరిందట. ఎక్కడి నుంచో ఒక జపమాల చేతిలోకి తీసుకుందట, రుద్రాక్షమాల. ఆ రుద్రాక్షమాల చేతిలో పెట్టుకుని విభూతి రేఖలు ధరించి మంచి పెద్ద పొట్టు పెట్టేసి బయలుదేరింది. నేను కాశీయాత్రగా బయలుదేరాను అన్నదట. ఆ పాపం పిల్లిగారు నిజంగా భక్తురాలైపోయింది కాబోలు. ఎంతో పూర్వం ఎలకల్ని నిండులో తింది, ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ దూరిపోయి పాలు పెరుగు తాగేసింది. హఠాత్తుగా పిల్లిగారికి ఎంత భక్తి వచ్చేసిందో అని అందరూ నమస్కారం అండి మార్జాలరావు గారు అని నమస్కారం చేశారు. కొన్ని ఎలకలు మాత్రం కన్నంలోంచి అలా చూసి మళ్ళీ వెనక్కి, అలా చూసి వెనక్కి ఎడుతున్నాయి. ఇది మారిందా లేదా అనే అపనమ్మకంతో. వాటి ప్రాణం వాటికి మరి భయం కదా. అందుకని అప్పుడిది ప్రతి ఎలక కన్నం దగ్గరికి వెళ్ళి, ఓ ఎలుకమిత్రుల్లారా ఎలుకమిత్రుల్లారా, నేను హఠాత్తుగా మారిపోయాను, అర్ధరాత్రి వేళ నాకు స్వప్నం వచ్చింది, భగవంతుడు బోధ చేశాడు, ఎంత పూర్వం ఉండేటటువంటి లక్షణాలన్నీ విడిచిపెట్టేశాను నేను, నేను ఇప్పుడు ఉత్తమమైనటువంటి సాత్వికాహారం శాకాహారం మాత్రమే తీసుకుంటున్నాను, అస్సలు మాంసం తింటలేదు, ఎదురుగుండా కేజీ మాంసం కనబడితే ఇలా పక్కకి తలకాయ తిప్పేసుకుంటున్నాను, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను, మీరేం మొహమాట పడద్దు, బయటికి రండి కన్నంలోంచి షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం, అంటే వాటి భాషలో షేక్ లెగ్స్ అన్నమాట, ఇచ్చుకుందాం రండి, నాతో పాటు కాశీయాత్రకి రండి అందట. ఎలకలు ఇక నమ్మకం వచ్చేసింది వాటికి, ఎంత గట్టిగా చెబుతోంది ఇది, విభూతి పెట్టేసింది, మాల వేసింది వాళ్ళలో, ఇంకేంటి అనుకుని సరే అన్నాయి. వీటన్నిటినీ పుచ్చుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం టేప్ రికార్డరు ఆన్ చేసేస్తాం. అది అలా నామం చేస్తూనే ఉంటుంది. కానీ టేప్ రికార్డర్కి మోక్షం రావడంలా. ఎందుకు మోక్షం రావడంలా? అది టేప్ రికార్డర్, దానికి మనస్సు లేదు. మనస్సు లేకుండా ఎంత అరిచినా రామనామస్మరణం చేసినా మోక్షం రాదు. అలా వచ్చే పడవైతే ఆ టేప్ రికార్డర్ కాస్త ఓ దివ్యమైన దేహం ధరించి ఆకాశానికి వెళ్ళిపోవాలి. మనకి టేప్ రికార్డర్కి తేడా ఏంటి? మనకి హృదయం ఉంది, దానికి హృదయం లేదు. పాపం హృదయం పెట్టి మనస్సు పెట్టి నిజమైన ఏకాగ్ర చిత్తంతో భక్తితో ధ్యానం చేస్తే మోక్షం వస్తుంది. కానీ ఊరికే మనస్సులోనేమో వేరే కోరికలు పెట్టుకుని పైకి మాత్రం రామ రామ రామని 100 సార్లు అన్నా ఏహి ప్రయోజనంలా. అలా ఈ పిల్లి కూడా నమశివాయ 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 అని వెళ్ళింది. ఓ బ్రిడ్జి కనపడిందిట, ఆ బ్రిడ్జి టర్నింగ్ టెండిలాగా ఇలా వంగి ఉన్నది. ఆ మూలకు వచ్చింది, అక్కడ ఆగింది.
ఒక్కొక్క ఎలకే వెనకాతలు వస్తుంది బారులుగా. ఒక్కొక్క ఎలక రావడం, తక్కువ నొక్కడం, పక్కన పెట్టడం, తక్కువ నొక్కడం, పక్కన పెట్టడం, తక్కువ నొక్కడం, పక్కన పెట్టడం, పీకి నొక్కేసి ఎలకలన్నీ టర్నింగ్ మూలాన్ని తెలియడంలో ఇక్కడ ఏం జరుగుతోందో. కాశీ పెడుతున్నావు అనుకుంటున్నాయి ఇవన్నీ, విశ్వేశ్వరుడు దర్శనానికి మోక్షానికి పెడుతున్నాయి అనుకుంటున్నాయి. కపాల మోక్షం చేసేస్తోంది పిల్లి నొక్కేసింది తెలియదు పాపం. అలా మొత్తం ఎలకలని నొక్కేసిందిట. రోజుకు కొన్ని చొప్పున వారం రోజులు హాయిగా తిందిట. కుళ్ళబెట్టు తినడం అంటే వాడి బాగా ఇష్టం అంట పిల్లులకు, హాయిగా తిందిట. కాబట్టి రుద్రాక్ష పిల్లులులాగా ఉండేటటువంటి వాళ్లను కూడా మనం కలియుగంలో తప్పనిసరి పరిస్థితుల్లో భుక్తి కోసమని పొగడవలసి వస్తుందట. ఏనాల్కతుదపైన నీ నామమును వీడి నీ చాతి నీ చుల్లనగడు భక్తి పొగడుచుండునో అట్టి భూతి విహీన జహ్వకు మోక్షమన్నది కల్గునే భూతవాస. ఏ నాలుక పరమాత్మ నామస్మరణం మాని పనికి మాలిన నీచులను స్తోత్రం చేస్తుందో అటువంటి ఆ నాలుకకి పుట్టగతులుండవు. ఆ నాలుక ఎవడి నోట్లో ఉందో ఆ నోరు కలిగినటువంటి వాడు ఎన్నో జన్మలు దుర్లోకాల పాలైపోతాడు, పనికి మాలిన జన్మలు పొందుతాడు. కానీ మరి తప్పదు, వాడితో ఏదో అవసరం ఉంటుంది అంచేత పొగుడుతాం. అలా పొగడినటువంటి ఈ నాలుక ఎవడికైతే ఉందో వాడి నాలుక మీద ఈ కలిపురుషుడు చావహిస్తాడు. అటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇతరులను ముఖస్తుతి చేసి తన పబ్బం గడుపుకునేటటువంటి వాడు ఏం చెయ్యాలి? ఈ కలిపురుషుడు ఆవహించకుండా ఈ కలికాయలం యొక్క దోషం నుంచి బయటపడడం ఎలాగా అంటే దానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించారు. మనందరికీ తెలుసున్నవే, కొత్తవేం చెప్పడం లేదు ఇందులో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే. ఈ దానిని 10 పర్యాయాలు గనక మనస్సు లగ్నం చేసి జపిస్తే పరులను ఉత్తుత్తినే పొగిడేటటువంటి పాపాలు తొలగుతాయట. ఇకపోతే మోసం చేస్తాడని తెలుసు, 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాడని తెలుసు, మనల్ని బుట్టలో వేసుకుని మన ద్వారా ఓట్లు వేయించుకుని మన నెత్తి మీద ఎక్కి తొక్కుతారని తెలుసు, ప్రజాహితము అనే పేరుతోటి నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా, ప్రజాప్రభుత్వంలో ప్రజల యొక్క పాత్ర కూడా అంతే ఉంటుందని తెలుసు. అయినా ఎవడికో ఒకడికి మన మతాన్ని ఇచ్చి అంటే ఓటునిచ్చి వాడిని మన నెత్తి మీద ప్రభువుగా అంగీకరిస్తున్నావట. కలౌ ప్రజాప్రభుత్వ రూపేణ, కలియుగంలో ప్రజాప్రభుత్వ రూపంతో మనం కావాలని వాడిని నెత్తి మీద పెట్టుకుంటున్నాంటండి. ఈ విషయం కూడా చెప్పాడు, ప్రజాప్రభుత్వం అనే పేరుతో కొంతమందిని మనం ప్రభువులుగా భరించవలసినటువంటి అగత్యం తప్పదట. ఇది ఒక భయంకరమైన దోషమట. నీచులకు పాలన అనేటటువంటి అవకాశాన్ని కలిగించకూడదట అసలు మనం. కానీ కలికాలంలో నీచుడు కానివాడు నూటికి కోడికి ఒక్కడ తప్పవాడు కనపడ్డే. ప్రతివాళ్ళు వాడి దగ్గర 10 తప్పులుంటే వాడి దగ్గర 5 తప్పులైనా ఉంటున్నాయి. పూర్వంలాగా ప్రజలే ప్రభువులు అని ప్రజాహితం కోరి పరిపాలించేటటువంటి మహానుభావులైన రాజులు ఉండరే, మరి తప్పదు. ఇలాగా దుష్టులైనటువంటి ప్రభువులను భరించేటటువంటి ప్రజలకు ఈ ప్రభువుల యొక్క దోషములు తగిలి అందువల్ల మనకి వరదలు వస్తాయటండి. ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు చెబుతున్నారు ఇక్కడ. మనం ఇవాళ అనుభవించేటటువంటి వరదలు కానీ, ఈ అగ్ని ప్రమాదాలు కానీ, ఈ మొన్నగాక మొన్న వచ్చిన భూకంపాలు కానీ, ఇంకా భయంకరమైన ఎండలు కానీ, ఈ యాక్సిడెంట్ల ప్రమాదాల వల్ల మనం మరణించడం కానీ, వీటన్నిటికీ ప్రభువుల వల్ల ప్రజల యొక్క కష్టాలట. మనని పరిపాలించేటటువంటి ప్రభువుల దోషాలే మన పట్టుకుంటాయట. కాని వాళ్ళు పరిపాలించకుండా ఎలా కుదురుతుంది? మరి
కుదరదు గనుక
ఇందులోంచి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఇలా మనల్ని మనల్ని ఉద్ధరించుకోవాలి అంటే దానికి మార్గం ఏం చెప్పారు అంటే, కృష్ణానది గోదావరి నది ఈ రెండు నదుల్లో ఉండేటటువంటి జలాన్ని తీసుకుని సంవత్సరమునకు మూడు పర్యాయములు, ఏంటి సంవత్సరానికి మూడు పర్యాయములు, ఆశ్వినే మధుమాసేవా శుచౌతత, ఆశ్వీజ మాసం కాని చైత్రమాసంలో కాని మరి లేదా ఈ మాఘమాసంలో కాని ఈ మూడు మాసములలోనూ కృష్ణానదిలో ఉండే నీటిని గోదావరి నదిలో ఉండేటటువంటి ఆ జలాన్ని కలిపి శ్రీచక్రార్చన చేయించుకున్నట్టయితే నీచులైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నటువంటి దోషం నుంచి ఎవడికి వాడు బయటపడతాడు. ఇంతకు మించి మార్గం లేదు. దేవాలయములలో అమ్మవారి ఆలయాలలో శ్రీచక్ర ప్రతిష్ఠ ఉంటుంది. అక్కడికి ఈ రెండు నదీ జలాల్ని కలిపి తీసుకెళ్లి, అయ్యా ఈ మా పేరు చెప్పి గోత్రనామాలు చెప్పి కాస్త ఆ శ్రీచక్రం మీద రెండు చుక్కలు నీళ్లు పోయించండి, లేదా ఎవరైనా శ్రీచక్రార్చన చేసే మహానుభావులు ఉంటే వాళ్ళ చేత పోయించండి అంటే పోయించినట్టయితే ఆ అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకున్నట్టయితే దుష్టులైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నటువంటి దోషం నుంచి బయటపడతాము.